Disclaimer: the views, comments, and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised.
ఇప్పుడు మీ కోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం భలార విచిత్రం కార్యక్రమం నవంబర్ 9, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భళార విచిత్రం కార్యక్రమానికి. విమర్శ, క్రిటిసిజం, ఈ పదము అసలు చాలా స్టైలిష్గా, చాలా అసలు వినడానికి చాలా బాగుంటుంది. తన అది యాక్సెప్ట్ చేయడం చాలా కష్టమైన విషయం. ఎందుకు కష్టము అంటే, ప్రతి మనిషిలో లోపాలు ఉంటాయి, ప్రతి మనిషిలోనూ ఒక నెగిటివ్ ఉంటుంది. అది వాళ్ళకు కూడా తెలుసు, నాకు ఈ వీక్నెస్ ఉంది, నేను ఇది బయటపడలేకపోతున్నాను అని. స్టిల్ ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడు కొంచెం మనకి ఎందుకు ఆ మాత్రం యాక్సెప్ట్ చేయలేరు? ఒక మనిషి నచ్చితే వాళ్ళ పాజిటివ్ నెగిటివ్ రెండు యాక్సెప్ట్ చేయగలగాలి, ఇలాంటి సినిమా డైలాగులు అన్నీ చెప్తూ ఉంటాం. బట్ మనమే మళ్ళీ ఎదుటి మనిషి దగ్గరకు ఒకసారికి విపరీతంగా విమర్శించేస్తూ ఉంటాం. ఎప్పుడైనా సరే విమర్శ అనేది కన్స్ట్రక్టివ్ వే అయితే నో ప్రాబ్లం, డిస్ట్రక్టివ్ వే అయితేనే ప్రాబ్లం అవుతుంది. విమర్శించడానికి కూడా ఒక సహేతుకమైన కారణం ఉండాలి. అది విమర్శించే విధంగా విమర్శించాలి, అంటే దాన్ని విని అవును కదా, కరెక్టే కదా అని మనకు కూడా అనిపించి తద్వారా మారడానికి ట్రై చేసినట్టు ఉండాలి. కానీ మీరు ఇట్లా అన్నందుకన్నా సరే నేను అస్సలు మారను, ఇలాగే ఉంటానని అనుకునేటట్టు కనుక ఉంటే అసలు అది విమర్శ అని అనిపించుకోదు, సద్విమర్శ అనిపించుకోదు ఎస్పెషల్లీ. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మూవీస్, ఈ విమర్శ అనేది మరీ దారుణంగా ఉంటుంది. ఏమన్నా అంటే ప్రతి వాళ్ళు ట్యాగ్ కూడా పెట్టుకుంటారు ఫిలిం క్రిటిక్ అని చెప్పి. ఈ ఫిలిం క్రిటిక్ అన్నదానికి ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ అంటూ ఏం లేదు. ఎవరు ఎవరిని క్రిటిసైజ్ చేస్తారు, ఎవరికి అసలు ఆ క్రిటిసిజం చేసేంత సీన్ ఉంటుంది అనేది ఎవరు ఆలోచించారు? బట్ మామూలుగా లైఫ్లో మటుకు ప్రతి వాళ్ళు ఎదుటి మనిషిని ఖచ్చితంగా జడ్జ్ చేయడానికి వెంటనే ఆసక్తి చూపిస్తారు. ఎందుకు ఈ ఆసక్తి అంటే, లాట్స్ ఆఫ్ రీజన్స్, అంటే వీళ్ళకి ఏదైనా ఒకటి తప్పు జరిగి ఉంటే, వాళ్ళ వల్ల పొరపాటు ఏదైనా జరిగి ఉంటే, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా సరే మనం విమర్శించడానికి వీళ్ళు ఒక క్షణం కూడా ఆలోచించారు. ఎస్పెషల్లీ ప్రొఫెషన్స్లో, లైక్ ఇప్పుడు క్రికెట్ చూస్తూ ఉంటాం, చాలా ఈజీగా విమర్శించేస్తాం అసలు ఆ బాల్ అటెంప్ట్ చేయాల్సిందా, ఏమన్నా అర్థం ఉందా అసలు అని. అలాగే ఒక రచయిత, లేకపోతే ఒక సింగర్, మనం అంతకన్నా గొప్పగా పాడగలము లేకపోతే పాడతామని కాదు, బట్ పాడలేకపోతే మటుకు ఈజీగా తెలిసిపోతుంది. అప్పుడు మనం ఒకసారి అనుకున్నాం, గుర్తుందండి మూవీస్ విషయంలో, ఇది బాగాలేదు అని అంటే అయితే నువ్వు తీయి అని రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు ఎవరైనా అన్నారు అంటే, సి బాగాలేదు అన్నంత మాత్రం దట్ డజన్ మీన్ దట్ మనం ఏదో ఇందులో తలపండిపోయి ఉన్నాం, వీఆర్ వెరీ ఎక్స్పీరియన్స్, మనం గొప్ప సినిమా తీయగలమని కాదు. ఒక రెస్టారెంట్కి వెళ్తాం, ఇచ్చి ఏంటిది పెసరట్ అసలు బాగాలేదు అన్నామంటే మనకు పెసరట్ చేయడం వచ్చు అని కాదు కదా, మనకి టేస్ట్ తెలుసు, ఇది బాగుంది ఇది బాగాలేదు అని. అండ్ ఎప్పుడు మనం చెప్పుకునేట్టు, ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సెప్షన్, ఒకళ్ళకి నచ్చుతుంది ఇంకోటి నచ్చదు. సో విమర్శ అనేది ఎస్పెషల్లీ ఈ మూవీ ప్రొఫెషన్ వాళ్ళకు, లేకపోతే స్పోర్ట్స్ ఎవరైనా సరే ఒక ప్రొఫెషన్లో కనుక విమర్శ ఉంటే, అది వాళ్ళు కన్స్ట్రక్టివ్ వేలో తీసుకుని మళ్ళీ వాళ్ళ ఆటను మెరుగుపరచుకోవడం అలాంటివి చేస్తూ ఉంటారు. బట్ మనలో ప్రతి ఒక్కళ్ళు ప్రతి క్షణము విమర్శిస్తూనే ఉంటాం అండ్ విమర్శలు ఎదుర్కొంటూ ఉంటాం. సరిగ్గా చదవట్లేదని తండ్రి పిల్లల్ని తిడతాడు, శుభ్రంగా లేరని, లేకపోతే వంట బాగా చేయట్లేదని భార్య భర్తని, సారీ భర్త భార్యను తిడతారు. ఇలా కూడా ఉంటూ ఉంటుంది కొన్నిసార్లు, ఎందుకంటే ఇది మోడర్న్ జమానా. సరే ఇంటి విషయాలు సరిగ్గా పట్టించుకోవట్లేదనేమో భార్య భర్తను తిడుతుంది, టైంకి రాలేదని, లేదా కస్టమర్స్ ఏమో సర్వీస్ బాగాలేదని, రకరకాలుగా ఈ తిట్లు, అంటే అవకాశాలు ఉన్నా కూడా తగినంతగా మనం దాన్ని వినియోగించుకోలేకపోతే మనకి అర్జెంటుగా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్లో ఇది ఎందుకు జరుగుతుందంటే, ఎదుటి వాళ్ళ మీద ఫస్ట్ అర్జెంటుగా ఎవరైనా సరే నా వల్ల తప్పు జరిగిందని ఎవరూ ఒప్పుకోరు. ప్రతి వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద విమర్శించడానికి ట్రై చేస్తూ ఉంటారు, ఇలా ఎవరో ఒకళ్ళు ఎందుకు అందుకు మనల్ని విమర్శిస్తూనే ఉంటారు. అయితే వాళ్ళకి మధ్య మనకి మధ్య ఏదైనా ఒక రిలేషన్ ఉందనుకోండి, అది కొంచెం తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఆ అనుబంధాన్ని బట్టి అది తిట్టో లేకపోతే దెప్పి పొడుపో లేకపోతే ఏదైనా ఒక మందలింపో సణుగుడో ఏదో ఒకటి ప్యాటర్న్ ఏదైనా సరే విమర్శించడం మాత్రం కామన్. అండ్ ఎస్పెషల్లీ ఈ కళారంగంలో ఉన్న వాళ్ళకైతే విపరీతంగా, దేనికి తోడు పైగా వాళ్ళకి ఏంటంటే కొంచెం ఆస్వాదించడం వచ్చి కొంచెం సంగీతం వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, సింగర్ ఎవరైనా పాడుతున్నారు, మనమైతే మామూలుగా ఓన్లీ ఒక విషయం చెప్పేసి ఊరుకుంటాం, దాంట్లో ఆ విషయాన్ని చెప్పి ఎక్కడ బాగాలేదో చెప్పి మరీ వాళ్ళని విమర్శిస్తారు. సో ఒక సింగర్కి లిజనర్, ఒక రైటర్కి రచయితకి, ఒక చదివేవాడు, ఓ మూవీకి ప్రేక్షకుడు, ఓ పెయింటర్కి ఏమో చూసేవాడు వీక్షకుడు, ఒక స్పీచ్ ఇచ్చేవాడికి ఆ వినే సదస్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళని ఎవరైనా సరే విమర్శించవచ్చు. అయితే ఒక ఈ విమర్శించే వ్యక్తికి ఒక స్థాయి అనేది ఒకటి ఉంటుంది. ఒక కరెక్ట్ అయిన మంచి టాలెంట్ ఉన్న నిపుణుడు అనుకోండి, అది పర్ఫెక్ట్, ఒక ద వే హీ ఎక్స్ప్రెసెస్ ద క్రిటిసిజం విల్ బి ఎ బిట్ గుడ్, మనకు కూడా నువ్వు అరే కరెక్టే కదా, మేబీ ఆయన చెప్పారంటే కరెక్టేనేమో, మనం కూడా ఒకసారి పునరాలోచన చేద్దాం, ఇంట్రోస్పెక్షన్ చేసుకుందాం, ఒకవేళ నిజంగా అలా ఉంటే కనుక మార్చుకుందామన్న ఒక ఫీలింగ్ వస్తుంది చూసారా. అది ఆ క్రిటిక్ భావ వ్యక్తీకరణతోటి చెప్పే విధానం బట్టి మనకి ఒక థాట్ వస్తుంది. అవి ఈ సమీక్షలే అనుకోండి, లేకపోతే విమర్శలు పేరుతోటి వాళ్ళు ఏదైనా ఒక లెటర్ రాయడము మామూలుగా ఈనాడులో వాటిలో వస్తూ ఉంటాయి కదా. అయితే వాటిని మనం ఏ మేరకు స్వీకరిస్తాం, మనం దాన్ని పాజిటివ్గా తీసుకుంటామా నెగిటివ్గా తీసుకుంటామా అనేది మన ఇష్టం. ఎప్పుడైనా సరే తనని తాను ఇంట్రోస్పెక్ట్ చేసుకునేవాడు ది బెస్ట్ పర్సన్ అని అంటూ ఉంటారు. వన్స్ ఇన్ ఎ వైల్ మనల్ని మనం ఆత్మలో ఆత్మావలోకనం చేసుకుంటూ ఉండాలి అని, ఆత్మవిమర్శ చేసుకోవాలని. అయితే ఇవన్నీ మనం ఎన్నిసార్లు మనం ఎక్కడైనా చదివినా కూడా అబ్బా వింటాం చాలా బాగుంటాయి కానీ ఇట్స్ వెరీ హార్డ్ టు పర్ఫామ్, మనం అది చేయలేం, ఆచరణలో చాలా కష్టం. ప్రతి వాడికి తను చేసేది రైటు, తన పరిస్థితిలో ఇంకెవరన్నా ఉన్నా కూడా ఇంతకన్నా గొప్పగా ఇంకేం చెయ్యరు అన్న ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటుంది. అయితే కొందరికి ఏంటంటే ఇంతకంటే బాగా చేసి ఉండొచ్చేమో అన్న ఒక చిన్న డౌట్ ఉంటుంది, బట్ అది వాళ్ళు తొందరగా యాక్సెప్ట్ చేయరు బయటికి. ఎవరైనా ఇట్లాగే మాట్లాడుకుంటున్నప్పుడు ఆ సలహాలు సూచనలు ఏమన్నా ఇస్తూ ఉంటారు కదా, అప్పుడు వాటి గురించి ఆలోచిస్తారు, అది ఏంటి ఓన్లీ పాజిటివ్గా ఉంటాయి, స్వీకరిస్తారా లేదా అన్నది అది ఎదుటివాడు చెప్పే స్టైల్ని బట్టి ఉంటుంది. బట్ ముందైతే ఒక ఆలోచన అయితే ఒక చిన్న మొలకెత్తుతుంది ఆలోచన. సో పర్ఫెక్ట్గా ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంని నేను తీసుకుంటాను అని చాలామంది అంటూ ఉంటారు. నేను ఓన్లీ ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్, ఒక ప్రశంస అయితే నేను తీసుకుంటాను, ఒకవేళ ఎవరన్నా యాంటీగా మాట్లాడినా కూడా ఏదో అసలు చెప్పారా లేదా అన్నట్టు. కింగ్లో బ్రహ్మానందం అంటారు కదా, అసలు హిందోళంలో రీ ఎక్కడ ఉంటుంది అంటే ఇలా వచ్చి వెళ్ళిపోతుంది ఉందా లేదా అన్నట్టు అని, అలాగే విమర్శించారా లేదా అనేది తెలియనంతగా ఏదో అలా సాఫ్ట్గా కనుక చెప్తే వినేవాళ్ళు ఉంటారు. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, అది కూడాను ఎదుటి మనిషిని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇంకా ఇలాంటి విమర్శలకు సంబంధించి చాలా విషయాలు మాట్లాడుకుందాం ఈ చిన్న విరామం తర్వాత.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమం నవంబర్ 9, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Now you are listening to Mayan Media, the voice of India.
మడిషి అన్నాక కోతంత కళాపోషణ ఉండాలి, ఉతగానే తింతొంగుంటే ఇక మడిసికి గొడికి తేడా ఏటుంటది అంటారు మన రావు గోపాలరావు గారు. అట్టాగే పొద్దస్తమానం పని పని అంటా ఉంటే మన మైండ్ కూడా రోబో అయిపోద్ది కదండి. అందుకని వీలైతే 4 జోకులు, కూసిన సినిమా విశేషాలు, వెరసి సరదా కబుర్లు ఇవన్నీ మోసుకొచ్చేస్తుంది మీ ఆర్జే అశ్విని పెమ్మరాజు సరదాగా కాసేపు అనే శీర్షికన. ప్రతిరోజు సాయంత్రం ISTS 4:30 to 5 వరకు వినడానికి మీరు సిద్ధమైన మరి.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 minute మ్యూజిక్ బైట్.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు వెనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతుంది మీ ఆర్జే వెన్నెల. చిత్రం భళార విచిత్రం కార్యక్రమం. సో మనం ఇవాళ విమర్శల గురించి మాట్లాడుకుంటున్నాం. సో సుతారంగా చెప్పే మాట అయితే ఓకే అని అనుకుంటారు, కానీ అది మన చేతిలో ఉండదు. ఎదుటి మనిషి మెంటాలిటీ అనేది మన చేతుల్లో ఉండదు. సో అది నిర్ధారించి ఇలాగే చెప్పమని చెప్పడానికి ఉండదు. ఇప్పుడు సపోజ్ ఎవరో మన ఇంటికి భోజనానికి వస్తారు, మనం కంచంలో ఏదో పెడతాం, నచ్చకపోతే ఆ ఐటెం బాగాలేకపోతే ఒకళ్ళు నిట్టూర్చి ఊరుకుంటారు, ఇంకోలా సరేలే మనం పడేయకూడదు అన్న ఉద్దేశంలో ఏదో గుడ్లు నీరు కక్కుని మొత్తానికి తింటారు, ఇంకొంతమంది పక్కకి నెట్టేస్తారు, ఇంకొంతమంది ఏంటి ఇంత దరిద్రంగా ఉంది అని అనొచ్చు, తిట్టొచ్చు, ఇంకోటి కంచాన్ని నెలకేసి ఇసిరి కొట్టచ్చు. అంతా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీద, అంటే వాళ్ళు ఎలా ఉంటుంది అని ఒక పిక్చర్ వేసుకుంటారు కదా, ఆ ఎక్స్పెక్టేషన్స్ మీద, వాళ్ళకున్న పేషెన్సీ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే కొన్ని ఏంటంటే విమర్శల్లో కూడాను కొంచెం రీజనబుల్గా ఉంటాయి, కొన్ని అస్సలు అన్రీజనబుల్గా ఉంటాయి, ఇంకొన్ని ఏమేదో పని కట్టుకుని మన మీద కక్ష కొద్ది తిట్టినట్టుగా ఉంటాయి. అన్ని అంగీకరించినా తప్పే, అన్ని వదిలేసినా తప్పే. సో ఇన్ని రకాల మనుషుల మధ్య మనం ఉంటున్నప్పుడు అసలు క్రిటిసిజంని ఎలా తీసుకోవాలనేది ఖచ్చితంగా ఒక అవగాహన ఉండాలి. టేక్ ఇట్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్ అంతే. కొందరు చాలా సెన్సిటివ్గా ఉంటారు, వాళ్ళు చేసింది బాగాలేదు అని ఎంత సాఫ్ట్గా చెప్పినా కూడా అస్సలు తట్టుకోలేదు, విరుచుకుపడతారు లేదా అంటే ఏడుస్తూ కూర్చుంటారు. ఇంకొందరు ఉంటారు ఎవరేమన్నా పట్టించుకోకుండా ఐఎమ్ ఆల్వేస్ రైట్ అనే ధోరణిలో ఉంటారు, ఈవెన్ అది మంచిది కాదు. విమర్శల్ని పట్టించుకోవాలి మనం, లైక్ అది పద్యం ఉంది కదా, వినదగని ఎవ్వరు చెప్పిన విపరీతంగా, ఆ టైప్లో వినాలి, తర్వాత మన తెలివితో ఆలోచించాలి ఆ విమర్శలో ఎంత న్యాయం ఉంది అనేది పరిశీలించుకోవాలి. ఇది కంప్లీట్లీ ఇండివిజువల్, ఎవరికి వాళ్ళు చేయాల్సిన ఒక ఇంట్రోస్పెక్షన్. ఎందుకంటే ఒకళ్ళకి సహేతుకంగా అనిపించింది, ఒకళ్ళకి అన్యాయంగా అనిపించవచ్చు. ఏదో నీ మంచి కోసమే చెప్తున్నాను అని అంటారు లాస్ట్కి, ఒక చిన్న అలా వదులుతారు ఫీలర్. ఏం కాదు అసలు నేను నా ఎదుగుదల ఇష్టం లేదు, నా మీద కసితో చెప్తున్నారు అని అనుకుంటాడు యువతల వాడు. ఈవెన్ ప్రైవేట్గా మన రిలేటివ్స్లోనే ఎవరన్నా విమర్శలు కొంచెం చెప్పినా కూడా దాన్ని మనం చాలా అసలు విపరీతంగా తీసేసుకుంటాం. అండ్ ఇందాక చెప్పుకున్నట్టే క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అయితే ఇంకా అసలు మామూలుగా ఉండదు. పొలిటీషియన్స్ కానీ, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ, స్పోర్ట్స్ కానీ ఎవరైనా సరే, వాళ్ళనైతే పబ్లిక్గా బాహాటంగానే తిట్టేస్తూ ఉంటారు. అది కూడా చాలా తీవ్ర స్థాయిలో వస్తూ ఉంటారు ఒకసారి విమర్శలు. సో వాళ్ళు పైగా వాళ్ళు ఏదైనా సపోజ్ కొంచెం టెంపర్ లూజ్ అయ్యేదని అన్నారనుకోండి, అసలు వీళ్ళు ఏమో మీడియా ముందు ఇలా మాట్లాడతారు అలా మాట్లాడతారని మళ్ళీ మనమే వాళ్ళని ఇంకా ఎక్కువ విమర్శిస్తాం. ప్రతిసారి ప్రతి వ్యక్తి ఒకే విధంగా తీసుకుంటాడు చేసిన విమర్శని అనేది లేదు కదా, వాళ్ళకి ఒక లైఫ్ ఉంటుంది. సో అది వాళ్ళు ఆలోచించరు. ఎస్పెషల్లీ మనం ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఏదన్నా ఒక సపోజ్ ఒక బహిరంగంగా ఎవరైనా విమర్శించారు అనుకుందాం, దాని అర్థం మనం పాజిటివ్గా తీసుకోవాలి. మాయబజార్లో కనుక చెప్తాడు కదా బహుసంతాన యోగం అని, అంటే శాస్త్రం ఎప్పుడూ నిష్కర్షగానే చెప్తుంది మనం దానిలో పాజిటివ్ థింగ్స్ మాత్రమే తీసుకోవాలని. అలాగా అలా పబ్లిక్లో అవుట్రైట్గా విమర్శిస్తున్నారు అంటే ఇట్ మీన్స్ మనము దానికి తగ్గ స్థాయిలో, ఒక ప్రముఖమైన స్థాయిలో ఉన్నాము అని అర్థం. నో వన్ ఎవర్ కిక్స్ ఎ డెడ్ డాగ్ అని అంటూ ఉంటారు, ఇంగ్లీష్లో ఒక సెయింగ్ ఉంది. సో నిజంగా మనం అంత పనికి మాలిన వాళ్ళమే అయితే అసలు మన గురించి పట్టించుకునే వాళ్ళే ఉండరు కదా. ఏదో ఒక స్పార్క్ ఉంది, ఒక విశేషం ఉంది కాబట్టి అవతల వాడు మన గురించి మాట్లాడి తనకు ఒక గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నాడు, అవునా కదా? నిజంగా మనకు అసలు ఇప్పుడు ఏదైనా ఒక మామూలు సి గ్రేడ్ యాక్టరో లేకపోతే సి గ్రేడ్ క్రికెట్లో 14 వాడి గురించి ఎవరూ మాట్లాడరు. 11 మందే ఉంటారు, ఇంకో 3 ఎక్స్ట్రాస్ని తీసుకుంటారు. వాళ్ళ గురించి మాట్లాడితే వీళ్ళకి పెద్ద మైనస్ ఏం రాదు. సచిన్ మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడా అని అందరు అనుకోండి, అందరూ ఒకసారి చూస్తారు ఎవర్రా అన్నది, అసలు సచిన్ లాంటి వాడిని అని చూస్తారు. సో కొద్ది గొప్ప అటెన్షన్ తన మీద గ్రాబ్ అవుతుంది, ఒక స్పాట్లైట్లోకి వస్తాడు. అందుకనే ఆ సెయింగ్ అందులో నుంచే వచ్చింది, నో వన్ ఎవర్ కిక్స్ అ డెడ్ డాగ్ అని చెప్పి. అందుకని ఏంటంటే మనలో ఉన్న ఒక స్పార్క్ ఉంది కాబట్టి అవతల వాడు మన గురించి ఇలా మాట్లాడి తను గుర్తింపు తెచ్చుకుంటున్నాడని కనుక మనం ఆలోచిస్తే, ఆ పాజిటివ్ వేలో కనుక ఆలోచిస్తే విమర్శని మనం అసలు ఎప్పుడు సీరియస్గా తీసుకో. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది, ఏంటంటే 1936లో ఇంగ్లాండ్కి రాజైన 8వ ఎడ్వర్డ్ యువరాజుగా ఉండేటప్పుడు ఓ 14 వయసులో నేవల్ అకాడమీకి చెందిన డెవన్ షైర్లో ఒక డార్ట్ మౌత్ కాలేజ్లో చదువుకునేవాడు. సరే ఒకరోజు అతను ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటే ఆ నౌకాదళ అధికారి చూసి అడిగాడు, ఏమైంది బాబు ఏంటి అని, ఏం చెప్పలా. సరే చూశాడు, 2 రోజులు కూడా అట్లాగే ఏడుస్తుంటే మళ్ళీ వచ్చి అడిగాడు. ఇంకా అలాగ నెమ్మదిగా తనని సూత్ చేసి అసలు బాబు ఏంటి విషయము అని మరీ మరీ అసలు ఊరూరికి అడుగుతూ ఉంటే అప్పుడు చెప్పాడు, నా రూమ్లో నాతో పాటు ఉన్న నావల్ క్యాడెట్స్ నన్ను ఏం చేయకుండా ఉత్తపుణ్యానే తిడుతున్నారు తంతున్నారు అని. ఇదేంటబ్బా అని చెప్పి అధికారికి ఆశ్చర్యం వేసింది. సరే ఆ రూమ్మేట్స్ని పిలిచి అడిగాడు, వాళ్ళు కూడా నువ్వు మేమేం చేయలేదు అది అని చెప్పి వాళ్ళు పట్టాన్ని అసలు ఒప్పుకోలేదు చెప్పలేదు. చివరికి అడగ్గా అప్పుడు నోరు విప్పారు, ఏంటంటే పాపం అతను అస్సలు అహంకారీ కాదు, మా మీద అసలు ఏమాత్రం జులుము చలాయించలేదు, మేము తన్నేది ఎందుకంటే రేపు మర్నాడు మేము నౌకాదళంలో కెప్టెన్స్గా ఉంటాం కదా, అప్పటికీ అతను రాజు అవుతాడు, అప్పుడు మేము మా కొలీగ్స్తో అసలు మీరు నమ్మగలరా మేము చిన్నప్పుడు రాజుగారిని తన్నేని తెలుసా అని గొప్పగా చెప్పుకోవచ్చు అన్న ఉద్దేశంతో తంతున్నాము అని అప్పుడు చెప్పారు. సో అది కారణం, అసలు రీజన్. ఇది మనకి వినటానికి చాలా ఆక్వర్డ్గా మరీను అని అనిపిస్తుంది, కానీ హ్యూమన్ మెంటాలిటీ ఇలా ఉంటుంది అని మనకు ఒక సరికొత్త యాంగిల్ చూపిస్తుంది, రైట్? యువరాజు కాకపోతే ఆ తన్నులు ఉండేవి కావు అన్న విషయాన్ని గుర్తిస్తే అసలు విమర్శకు గురైన వాడికి మనశ్శాంతిగా ఉంటుంది. సో అంత హై స్థాయిలో ఉన్నాడు కాబట్టే ఆ ఇంపార్టెన్స్ని దాంట్లో వీళ్ళు కొంచెం తీసుకోవాలన్న ఉద్దేశాన్ని ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. విమర్శకుడు తన గుర్తింపు కోసం నా మీద రాయడం ఎందుకు అనుకుంటే అసలు లాభమే లేదు. ఎప్పుడైనా సరే పూల బొకేతో పాటు ఖచ్చితంగా రాళ్ళు కూడా ఉంటాయి, అది కూడా యాక్సెప్ట్ చేయగలిగితేనే మనం కరెక్ట్గా ఉండగలం, బ్యాలెన్స్డ్గా బయాస్డ్గా. అది ఒక ఆక్యుపేషనల్ హజార్డ్ లాంటిది అనుకోండి. అలాంటిదే ఇంకో స్టోరీ కూడా ఉంది, అది కూడా చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమం నవంబర్ 9, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
హాయ్, నేను మీ శ్రీలేఖ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
Hi everyone, this is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
కళకు నిజమైన బహుమానం అభిమానుల ప్రోత్సాహం. మరి మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న ప్రియమైన మీతో మీ ఆరోగ్యం, ఆనందం, స్ఫూర్తిదాయకమైన అంశాలు, ప్రముఖుల సందేశాలతో పాటు ఒక మంచి మాటను కూడా పంచుకునేందుకు వచ్చేస్తుంది మీ ఆర్జే భార్గవి. మనసు విప్పి మాట్లాడేందుకు ప్రియమైన మీకు స్వాగతం.
అందరికి నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ విద్యారాణి. 1 మినిట్ బైట్స్ కార్యక్రమంలో భర్తృహరి సుభాషితంలోని ఒక విలువైన ఆణిముత్యం, తరువుల తిరసఫల భార గురుతగాంచు నింగి వ్రేలుచు నమృతము సంగు మేఘుడుద్ధతులు గారు బుధులు సమృద్ధి చేత జగతినుపకర్తలకు నిధి సహజ గుణము. ఈ భర్తృహరి సుభాషితం యొక్క భావం, వృక్షములు రసభరితములైన ఫలభారంచే శాఖలు క్రిందికి వంగి ప్రజలకు ఫలములను అందించును, అడుగకయే మేఘుడు ఆకాశంను భారంచే క్రింది భాగమున సంచరించుచు అమృతధారలనే కురిపించును, అలాగే శ్రేష్ఠులు సమృద్ధి చేత గర్వం లేనివారై ప్రవర్తించెదరు, ప్రపంచమున ఉపకారము చేయువారు వృక్షాలు మేఘుడు మాదిరి సహజ గుణములను కలిగి ఉంటారు, వారు కూడా ఇతరుల నుంచి ఏమీను ఆశించకనే ఉపకారము చేయుదురు, మనుషులు కూడా మానవత్వము అనే సహజ గుణమును కలిగి ఉండాలి అని భావం.
డౌన్లోడ్ మైండ్ మీడియా యాప్. క్రొత్త పరవళ్లు తొక్కుతున్న ఈ ఇంటర్నెట్ యుగంలో మొబైల్ లేని మనిషి కనపడడంటే చోద్యమే. అందుకే మీకోసం, మీ మొబైల్స్ కోసం మా ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ యాప్లు అందుబాటులో ఉంచాం. రేడియో స్టేషన్స్, పాడ్కాస్ట్లు, యూట్యూబ్ వీడియోస్ అన్నీ ఒకే దగ్గర, హై క్వాలిటీ స్టేషన్లతో పాటు లో డేటా ఛానల్స్ కూడా. మైండ్ మీడియా అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవంత్ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల, చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇవాళ మనం విమర్శల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అందులో భాగంగా ఇంకో స్టోరీ కూడా చెప్తానన్నాను కదా నేను, అంటే హై లెవెల్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి విమర్శలు వచ్చినా కూడా వాళ్ళు ఎలా ఉంటారు, అసలు వాళ్ళనే ఎక్కువ టార్గెట్ చేస్తారన్న విషయం మీద. ఒక అతను నార్త్ పోల్ అంటే ఆర్కిటెక్ సర్కిల్ వైపుకి, అసలు మామూలుగా ఆర్కిటెక్ సర్కిల్కి వెళ్ళడం ఎంత కష్టమో అందరికీ తెలుసు, రైట్? 1898లో అడ్మిరల్ రాబర్ట్ అనే అతను, ఒక అమెరికన్ అడ్వెంచర్ సైంటిస్ట్ అన్నమాట, తను సాహస పరిశోధకుడు అంటారు కదా ఆ టైప్, ఆయన ప్రాణాలకి తెగించి మరి అక్కడికి వెళ్తాను అని అన్నప్పుడు బా సూపర్ సూపర్, అసలు ఇలాంటి సాహస వీరులు ఉండాలని చెప్పి చాలామంది మెచ్చుకుని అందరి దగ్గర చందాలు వేసుకొని అందరి దగ్గర డబ్బులు సేకరించి మరీ అతని యాత్రకు అందరూ నిధులు సమకూర్చి ఇచ్చారు. సరే దారిలో అతను నానా కష్టాలు పడ్డాడు, చలికి ఆకలికి అసలు ప్రాణాలు గడ్డగట్టిపోయినాయి. మంచుకి 8 కాలి వేళ్ళు గడ్డగట్టిపోతే వాటిని తీసేయాల్సి వచ్చింది కంప్లీట్లీ. మధ్యలో అసలు ఎన్ని అడ్డంకులు వచ్చినాయంటే అతనికి పిచ్చెక్కిపోతుందేమో అనుకున్నారు. ఆర్కిటెక్ సర్కిల్ అంటే ఇంకా జస్ట్ ఇమాజిన్, అసలు ఎంత మైనస్, ఇంకా అసలు డ్రాపింగ్ డౌన్ టెంపరేచర్స్ కంప్లీట్లీ, ఊహకు కూడా అందదు. అసలు అక్కడ సూర్యుడు వచ్చేదే హార్డ్లీ ఒక 4 రోజులు కూడా ఉండదు ఓవరాల్ ఇయర్లో. అలాంటిది అసలు ఇంకా పిచ్చెక్కిపోతుందేమో అని అనుకున్న సమయంలో చివరికి 1906 ఏప్రిల్ 6న అతను ఆర్కిటెక్ సర్కిల్ డెస్టినేషన్కి చేరాడు. దాంతో అందరూ అబ్బో ఓహో సూపర్ ఆహా అన్నారు. ఇది చూసి ఈ నేవీ డిపార్ట్మెంట్లో ఉన్న అతని హైయర్ ఆఫీషియల్స్ అందరూ కూళ్ళుకున్నారు. అతను ఏదో ఊరికినే అలా డబ్బులన్నీ పోగేసి కొంచెం డబ్బులు చేసుకుందాం అన్న ఉద్దేశంలో ఆర్కిటెక్ సర్కిల్లో పచారులు కొట్టాడు అనే ప్రచారం మొదలుపెట్టారు. ఈ టూర్, ఆర్కిటెక్ సర్కిల్ వైపుకి వెళ్ళాలన్న టూర్ వంక పెట్టుకొని అందరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు అని. ఆ ప్రచారము ఎంతవరకు వెళ్ళిందంటే జనాలు ఆ ప్రచారాన్ని నమ్మి అసలు నిధులు ఇవ్వడమే మానేశారు. కానీ రాబర్ట్ అసలు వాటిని వేటిని పట్టించుకోకుండా 1908లో మళ్ళీ వెళ్ళడానికి ట్రై చేశాడు. చివరికి మెక్కిన్లేనే స్వయంగా, అంటే దేశాధ్యక్షుడే స్వయంగా కలగజేసుకుని రాబర్ట్ ఆర్కిటెక్ట్ వెళ్ళడానికి ఏర్పాట్లు చేశాడు. అయితే విమర్శలకి జడిసి కనుక ఒకవేళ రాబర్ట్ ఆగిపోయి ఉంటే చాలా చాలా పరిశోధనలు ఆగిపోయాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, రాబర్ట్ పియరీ ఏదో మామూలుగా డెస్క్ జాబ్ చేసుకుని ఉంటూ ఉండుంటే ఎవ్వరు అసలు అతని జోలికి కూడా వచ్చేవాళ్ళు కాదు. అతను అంత అసలు ఎవ్వరు చేయలేని పని చేశాడు కాబట్టే అన్ని పొగడతలు అన్ని రూమర్స్ కూడా వచ్చినాయి. సో విమర్శకుడు ఎంత గొప్పవాడైనా కావచ్చు కానీ అతను ఎప్పుడూ కూడా సెకండ్ సిటిజన్ ప్లేసే. క్రియేటివిటీ ఉన్న కళాకారుడిదే ఫస్ట్ ప్లేస్. ఫస్ట్ ప్లేస్లో ఉన్నాను కదా అని చెప్పి ఆ క్రియేటివిటీ ఉన్న వాళ్ళు ఏమీ ఓ విరవేగనక్కర్లేదు, విమర్శించేవాడిని చిన్న చూపు చూడక్కర్లేదు. ఈవెన్ క్రిటిక్ కూడా తను ఏదో ఆర్టిస్ట్ కంటే కూడా చాలా పెద్దవాడు, నాకే అన్ని తెలుసు అని అనుకోవడం కూడా పొరపాటు. ఎవరి టాలెంట్ వాళ్ళది. ఆ క్రియేటివ్ పర్సన్ ఎప్పుడు ఎక్కడ తప్పు చేశాడో పర్ఫెక్ట్గా ఎత్తి చూపగల పాండిత్యం మెయిన్ ఆ క్రిటిక్కి ఉండాలి. అతను ఎవరినన్నా ఆపడానికి లేదా అనడానికి అసలు లేకపోతే అంత నిజంగా దమ్ముంటే నాలా పాడమను లేకపోతే నాలా ఆడమను నాలాగా రాయమను అనే అధికారం ఏ పర్సన్కి ఉండదు. ఆర్టిస్ట్కి పాడడం ఆడటం రాయడం అనేది విమర్శకుడు పని కానే కాదు. అతన్ని ఎందుకు రంజింప చేయలేకపోయానా అని కళాకారుడు స్థిమితంగా కూర్చుని ఆలోచించాలి. బీట్ మ్యూజిక్ డాన్స్ ఏదైనా సరే. ఒకసారి విఏకే పాండురంగారావు గారు అని చెప్పి క్రిటిక్ ఉన్నారు కదా, ఆయన ఒకసారి చెప్పారు ఒక ఫేమస్ డాన్సర్ తనని ప్రత్యేకంగా విమర్శ కోసం అని చెప్పే నియమించుకున్నారట. ఎక్కడ స్టేజ్ షో అయినా సరే వేరే ఊరు వెళ్ళినా ఆయనను ఖర్చులు పెట్టుకుని మరీ తీసుకెళ్తారట. అఫ్కోర్స్ న్యూస్ పేపర్లో రాసేవాళ్ళు ఎలాగో రాస్తారు, ఈయనైతే సద్విమర్శకుడు, చిన్న చిన్న విషయాలు కూడా మైన్యూట్ డీటెయిల్స్ కూడా పట్టించుకుని ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుంది అని చెప్తారు అని చెప్పి ఆవిడ నమ్మకం. ఈయన కూడా దానికి తగ్గట్టే స్టేజ్ షో జరుగుతున్నప్పుడు ఒక టీ కుర్రాడు అడ్డంగా వచ్చి డిస్టర్బ్ చేశాడు లాంటివి కూడా నోట్ చేసుకుని మరీ చెప్పేవాట. ఇది ఆవిడ స్టేజ్ షోస్ మీద ఒక గ్రిప్ రావడానికి అంటే ఒక క్వాలిటీ ఇంకా పెంచడానికి, ఆ ప్రదర్శనల్లో క్వాలిటీ పెంచడానికి బాగా ఉపయోగపడింది. మీరు గమనిస్తే కనుక ఈ మధ్య కాలంలో ఈ ఫీడ్బ్యాక్ ఫార్మ్స్ అని ఇస్తూ ఉంటారు ప్రతి వాళ్ళు, అవి కూడా ఇలాంటివే గమనించారా? మెట్రో కానీ లేకపోతే ఏదైనా సరే ఒక మాల్స్కి వెళ్ళినా ఏదైనా ఒక స్కూల్కి వెళ్ళినా కూడా ఫీడ్బ్యాక్ ఫామ్ ఇస్తున్నారు. ఆఫీసర్స్లో ఉంటుంది ఫీడ్బ్యాక్ ఫామ్, అలాగే ఎక్కడికి వెళ్ళినా సరే. ఎందుకు? వాళ్ళ ఆర్గనైజేషన్ ఎలా ఉంది, ఇంకా ఏం బెటర్ చేసుకోవచ్చు అనే విషయాల మీద. ఇది నిజంగానే ఉపకరిస్తుంది ఇఫ్ వి రైట్ ఇన్ అ పాజిటివ్ వే. అసలు ఏంటిది, అసలు ఏం మెయింటెనెన్స్ బాగాలేదు అది ఇది అని చెప్పి ప్రతిదీ నెగిటివ్గా రాయకుండా ఇందాక మనం చెప్పుకున్నట్టే చెప్పే విధానంలో చాలా తేడా ఉంటుందని అలా అన్నమాట. ఇక అలాంటి ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే అది ఇంకా వాళ్ళ ఫ్యూచర్లో ఎలా ఎన్హాన్స్ చేసుకుంటే బాగుంటుంది అనే విషయం మీద పర్ఫెక్ట్గా ఒక ముందడుగు వేయడానికి మంచి ఒక ఫీడ్బ్యాక్ అనేది డేటాలా పనిచేస్తుంది. బికాస్ యూ నెవర్ నో, ప్రపంచంలో చాలా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. మనము మనమే దీవేస్ట్ అనుకుంటున్నాం మేము, ఇంకో మూల ఎక్కడన్నా ఇంతకన్నా బాగా పెర్ఫామ్ చేయగల వాళ్ళు, ఇంతకన్నా ఒక షార్ట్ కట్ వే మెథడ్ తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి. అవి ఇప్పుడున్న ఈ గ్లోబలైజేషన్ పీరియడ్లో, ఈ డిజిటల్ రెవల్యూషన్లో ఎక్కడేం జరుగుతుందో మనకు ప్రతిదీ వీడియో రూపంలో వచ్చేస్తూనే ఉంది. సో మేబీ ఇంతకన్నా ఇదైతే బాగుంటుంది, దీనివల్ల పని ఈజీ అవుతుందని ఇంకేదన్నా తెలిసినవి ఉంటాయి కదా. సో టెక్నాలజీ ఇట్సెల్ఫ్ స్పీక్స్. దీని బదులు అది వాడితే ఇంకొంచెం బాగుంటుంది, ఇంకొంచెం బెటర్ అవుతుంది అని చెప్పడం తప్పులేదు కదా. ఇవన్నీ కూడా చాలా ఉపకరిస్తాయి. అందుకే సరే ఇంకా బోరడని విషయాలను నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమం నవంబర్ 9, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
నమస్కారం, నేను మీ కీరవాణి. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పరమేశ్వర స్వరూపులైన మైండ్ మీడియా శ్రోతలకు చెరుకు రామమోహన్ రావు నమస్కారములు. నేను
సంస్కృతి సౌరభము అన్న కార్యక్రమమును నిర్వహిస్తూ ఉన్న విషయము మీకు తెలిసిందే. ఇందులో హర్షధర్మమును గురించి, మన ఋషులను గురించి, మన దేశం యొక్క గొప్పదనమును గురించి, దేశముపై యువతకు కలగవలసిన బాధ్యతను గురించి తెలుపుతూ వస్తూ ఉన్నాను. మీరు ఆదరిస్తూ ఉన్నారు. మీరు ఇదే విధముగా ఆదరించితే ఈ దేశము యొక్క ఔన్నత్యమును ప్రపంచమున నిరుపమాన స్థితికి తీసుకురాగలుగుతారు. తప్పక ఆదరించుతారు కదూ. శుభం భూయాత్.
నమస్కారం, నేను మీ సాయి శివాని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వన్ మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
మైండ్ మీడియా సౌండ్ క్లౌడ్. అరే, అసలే మైండ్ మీడియా టాక్ షోస్ ట్రెండీగా ఇన్ఫోటైన్మెంట్ తో అందరినీ అలరిస్తున్నాయి కదా. మరి మైండ్ మీడియాలో మీకు నచ్చిన షోని మిస్ అయ్యారా? నో ప్రాబ్లం, మీరు వినలేకపోయిన పాడ్కాస్ట్లన్నీ ఒకే చోట soundcloud.com/mindmedialో వినొచ్చు. నచ్చిన షోస్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి, మరి అలాంటివి మళ్ళీ మళ్ళీ వినాలన్నా వినొచ్చు. సో జస్ట్ సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇవాళ మనం విమర్శల గురించి మాట్లాడుకుంటున్నాం. మామూలుగా ఆర్టిస్టులే కాదు, చాలాసార్లు మామూలు వాళ్ళు కూడా విమర్శని యాక్సెప్ట్ చేసి ఏ మేరకు స్వీకరించాలో దాని గురించి ఆలోచించడం జరుగుతుంది. అలా చేయడం కూడా చాలా మంచిది. ఒకసారి ఏమిందంటే, జార్జ్ రోనా అనే ఒక లాయర్, తను వియన్నాలో ఉండేవాడు. సెకండ్ వరల్డ్ వార్ టైంలో జర్మనీ ఆస్ట్రియా మీద అటాక్ చేస్తున్నప్పుడు అతను స్వీడన్ పారిపోయాడు. చేతిలో డబ్బు లేదు, ఉద్యోగం లేదు, తనకి ఏదో చాలా భాషలు తెలుసు కాబట్టి వేరే దేశాలతో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసే బిజినెస్ చేసే సంస్థలు కొన్ని ఉంటే వాటి కరస్పాండెన్స్ చూసే అవకాశం ఇస్తారేమో ట్రై చేద్దాము అనుకుని అలాంటి చాలా సంస్థలకి తన సేవలు ఆఫర్ చేస్తూ ఒక లెటర్ రాశాడు అన్నిటికీ. చాలా సంస్థలు ఏదో యుద్ధం వలన వ్యాపారం ఆగిపోయింది, మీ అప్లికేషన్ మా దగ్గరకు వచ్చింది, విల్ లుక్ ఇన్ టు ఇట్, అవసరమైనప్పుడు మేమే కాల్ చేస్తాము అని చెప్పి రొటీన్ జవాబు ఇచ్చి ఊరుకున్నాడు. ఒక్క బిజినెస్ పర్సన్ మాత్రం ప్రత్యేకంగా ఒక లెటర్ రాశాడు, నేను చేసే బిజినెస్ నువ్వు అనుకున్న ఎక్స్పోర్టు ఇంపోర్టు బిజినెస్ కాదు, ఒకవేళ అలాంటిదే నేను ఒకవేళ స్టార్ట్ చేసిన రేపు పొద్దున ఫ్యూచర్లో నాకు ఉత్తరాలు రాసి పెట్టేవాడు అక్కర్లేదు, ఒకవేళ అవసరమైన స్వీడిష్ భాష బాగా వచ్చిన వాడిని పెట్టుకుంటాను తప్ప తప్పుల తడకగా స్వీడిష్ రాసిన నీలాంటి వాడిని అస్సలు పెట్టుకోను, నీకు అసలు భాషే రాదు అని పంపించాడు లెటర్. ఆ చదవంగానే రోనా మండిపడ్డాడు. అసలు ఈ బిజినెస్ మ్యాన్ రాసిన స్వీడిష్ లేఖలోనే బోల్డ్ అని తప్పులు ఉన్నాయి, పైగా నాకు స్వీడిష్ రాదంటాడా అని, పోరా నువ్వు నీ తొక్కలో కంపెనీ అనే పద్ధతిలో ఒక లెటర్ రాసి రిప్లై లెటర్ పోస్ట్ చేయకుండా తమాయించుకొని నెమ్మదిగా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైనా సరే ఆవేశంలో మనం లక్ష్యం చేద్దాం అనుకుంటాం, నెమ్మదిగా కొద్దిగా కూర్చుని కామ్గా ఆలోచిస్తే ఓకే సరే కూల్ డౌన్ అని అప్పుడు అనుకుంటా. అలాగే రాసి పోస్ట్ చేసే ముందు ఆలోచించాడు, మేబీ ఒకవేళ వాడు చెప్పింది కరెక్టేనేమో, నా స్వీడిష్ లాంగ్వేజ్లో తప్పులు ఉన్నాయేమో, నేను దాన్ని నేర్చుకున్నాను కానీ ఏమో ఎంతైనా మదర్ టంగ్ వచ్చినట్టయితే వేరేవన్నీ రావు కదా, కమ్యూనికేషన్స్ చూస్తానంటూ బయలుదేరిన నేను అసలు ఆ భాషని కరెక్ట్గా నేర్చుకోకుండా ఎట్లా ఏం చేయగలను? పర్ఫెక్ట్గా నేర్చుకుని రాయగలగాలి, ఎవరికైనా చూపించి దాన్ని కరెక్ట్ చేసుకోవాలి, అప్పుడే నాకు ఉద్యోగం వస్తుంది అని ఒక డిసిషన్కి వచ్చాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఆలోచిస్తే తట్టింది. తక్కిన వాళ్ళు ఎవరు ఈ తప్పులు ఎత్తి చూపించలేదు కాబట్టి నాకు తెలియలేదు, ఇతను ఒక్కడే ఎత్తి చూపించి నాకు కరెక్ట్ అయిన ఉద్యోగం వచ్చేందుకు తను హెల్ప్ చేస్తున్నాడు, తనకు తెలియకుండానే నాకు బాగా హెల్ప్ చేశాడు, మేబీ ఉద్దేశపూర్వకంగా కాకపోయినా తనకి మంచి చేసినందుకు థ్యాంక్స్ చెప్పినా తప్పులేదు అని అనుకుని ఆ పాత ఉత్తరం చింపేసి, మీకు నా సర్వీసెస్ అక్కర్లేకపోయినా నాకు నా కోసం అని కొంచెం టైం తీసుకుని మీరు లెటర్ రాసినందుకు చాలా చాలా థ్యాంక్స్, మీ కంపెనీ గురించి సరిగ్గా తెలుసుకోకుండా మీకు ఉత్తరం రాసి మీ టైంని నేను వేస్ట్ చేశాను, సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పి, నా లెటర్లో ఉన్న గ్రామర్ మిస్టేక్ సంగతి నాకు తెలీదు, తెలిసుంటేనే అలా రాసేవాడిని కాదు, మీరు ఎత్తి చూపించారు కాబట్టి స్వీడిష్ భాషని ఇంకొంచెం బాగా నేర్చుకుని నన్ను నేను ఇంప్రూవ్ చేసుకునే దారిలో నన్ను పెట్టినందుకు కృతజ్ఞతలు అని చెప్పి రాసి ఆ లెటర్ని పోస్ట్ చేశాడు. కొన్నాళ్ళ తర్వాత అదే బిజినెస్ మ్యాన్ నుంచి కాల్ వచ్చింది, పిలుపు వచ్చింది, వచ్చి కలవండి. ప్రత్యక్షంగా చూసిన తర్వాత రోన అడిగిన ఉద్యోగం కాకపోయినా ఇంకో ఉద్యోగం ఏదో ఇచ్చాడు ఆ వ్యాపారం. సో అక్కడితో కథ సుఖం. ఇలా కన్స్ట్రక్టివ్గా కనుక క్రిటిసిజంని తీసుకోగలిగితే ఫస్ట్ ఖచ్చితంగా ఆవేశం వస్తుంది, కానీ ఇట్ ఆల్ డిపెండ్స్. తర్వాతైనా మనం ఒక ఆలోచనలో నుంచి ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఒక మంచే జరుగుతుంది, ఆవేశంలో నుంచి ఎప్పుడు చెడే జరుగుతుంది. దానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. అంత బాగా ఆలోచించి మళ్ళీ తన లాంగ్వేజ్ని మెరుగుపరుచుకుని అంత యాక్సెప్ట్ చేశాడు కాబట్టి అనగా అనిపించింది, ఓకే వీడికి కొంచెం ఓపిక ఉన్నది, మనం చెప్పేది వింటాడు అని అనిపించిందేమో. అందుకనే ఖచ్చితంగా తనని మళ్ళీ గుర్తుపెట్టుకుని పిలిచి, మేబీ ఆ జాబ్ కాకపోవచ్చు ఇంకో జాబ్ ఏదైనా అయితే ఇచ్చాడు కదా. అసలు ఒక మనిషి రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ అదే మనిషి కనుక మనకి జాబ్ ఆఫర్ ఇస్తే అసలు ఆ కిక్కే వేరు అన్నట్టు ఉంటుంది కదా. అదే ఇప్పుడు రోనాకు కూడా వచ్చింది. దట్ ఈస్ హౌ వి నీడ్ టు టేక్ ది క్రిటిసిజం. సరే ఇంకా బోర్డని విషయాలు నేను చెప్తాను చిన్న విరామం తర్వాత.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమం నవంబర్ 9 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Hi everyone, I'm Mohammad Irfan and you're listening to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
అగ్గగ్గగ్గగ్గగ్గో, మందలించకుంటేనే పోతురు. నేను మీ ఎన్నెలమ్మని, ఇంటికాడంత మంచిదేనా? గుర్తు పట్టలే కదా అవు మల. 15 ఏండ్ల అయింది దేశం ఇడిసబెట్టి. ఈ 15 ఏండ్లల్లా మస్తు గమ్మత్ గమ్మత్ గమ్మత్తు ముచ్చట్లున్నాయి. ఇక చిన్నతనం ముచ్చట్లు అంటారు, గవి లేకుండా మనం ఉంటామా? ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్నీ కలిపి చెప్పుకుందారి. యాదమర్వకుంటినుండ్రి ఎన్నెలమ్మ ఏటకారాలు వింటారు కదా.
ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారం 2:30 to 3:30 ఇది మైండ్ మీడియా కెనడాకెంచి వస్తున్న భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ విద్యారాణి. 1 మినిట్ బైట్స్ కార్యక్రమంలో శ్రోతల కోసం వేమన శతకంలోని ఒక పద్యం. చిప్పబడ్డ స్వాతి చినుకు ముత్యంబాయి, నీటబడ్డ చినుకు నీట గలిసే, ప్రాప్తి కలుగు చోట ఫలమేల తప్పురా, విశ్వదాభిరామ వినురవేమా. ఈ వేమన పద్యం యొక్క భావం, స్వాతి కార్తెలో కురిసిన వానచినుకు ముత్యపు చిప్పలో పడి ముత్యమైన విధంగా రాజాశ్రయం దొరికిన జీవితము మెరిసిపోవును. అదే వానచినుకు నీటిలో పడిన, నీటిలో కలిసి పోయిన మాదిరి నీచుని ఆశ్రయము పొందిన వారి బ్రతుకు వృధగా మారునని భావం.
మైండ్ మీడియా ట్విట్టర్. తోకలేని పిట్ట 90 యామడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో మనం ఇవాళ క్రిటిసిజం విమర్శ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఇందాక ఒక చిన్న పిట్టకం చెప్పాను కదా, అలాగే ఇంకోటి ఉంది. ద్రౌపది వస్త్రాభరణం పేరుతోటి హెచ్ఎం రెడ్డి గారు ఒక మూవీ తీశారు, అది సూపర్ డూపర్ హిట్ అయింది. దీనిలో అంటే దీనికంటే పోటీగా ఇంకొక మూవీ రిలీజ్ అయింది, ద్రౌపది మాన సంరక్షణం అని. అయితే దాంట్లో ఇంకా టెక్నికల్ వాల్యూస్ చాలా బాగున్నాయి అని చెప్పి కృష్ణా పత్రికలో ఒక ఆర్టికల్ వచ్చింది, పబ్లిష్ అయింది. ఆ ఆర్టికల్ చూసి, ఆ సమీక్ష చూసి హెచ్ఎం రెడ్డి గారు ఆ వ్యాసం రాసిన కమలాకర్ కామేశ్వరరావు గారిని పిలిపించి అసలు ఏంటి అని మాట్లాడారు. తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా ఉంటావా అని కూడా అడిగారు. తర్వాత రోజుల్లో కమలాకర్ కామేశ్వరరావు గారు చాలా పెద్ద డైరెక్టర్గా ఎదిగారు. రెడ్డి గారి సహృదయం వల్ల ఇద్దరూ లాభపడ్డారు. ఏదో మొహమాటానికి పోయి ఉంటే కమలాకర్ గారికి ఆ ఛాన్స్ దక్కేది కాదని. అందుకని క్రియేటివ్ పీపుల్ ఉండాలి, విమర్శకులు ఉండాలి, ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు కాంప్లిమెంటరీగా ఉండాలి. విమర్శలకు అతిగా పొంగిపోవడమో కుంగిపోవడమో అనవసరం. ఒక కరెక్ట్ మోతాదులో కనుక తీసుకుంటే చేదు కూడా ఆస్వాదనీయమే, ఆరోగ్యదాయకమే అని అంటారు కదా, ఆ టైప్లో విమర్శలు కూడా ఎప్పుడు అసలు మనం పాజిటివ్గా కనుక తీసుకుంటే ఖచ్చితంగా అవి మంచే చేస్తాయి. బట్ ఇవాళ రేపు ఎస్పెషల్లీ ఎవ్వరూ విమర్శల్ని అసలు అట్లా తీసుకోవడం అనేది ఛాన్సే లేదు. ఎంతసేపు వీళ్ళెవరు నన్ను అనడానికి అన్నట్టుగానే ఉంది. ఏదో విసనకర్రతో నువ్విట్టంటే విసురాయితో నేను ఒకటి అంటా అంటారు చూసారా, ఆ టైప్లో. ఈవెన్ మీరు గమనిస్తే మన పొలిటీషియన్స్ వాళ్ళు ఈ సెక్రటేరియట్లో అసెంబ్లీలో మాట్లాడుకునేటప్పుడు ఎలా ఉంటాయి, ఒక్క పాజిటివ్ ఫీల్ కూడా ఉండదు. మీరు అది చేశారు, మీరు ఇచ్చేశారు. విచిత్రం ఏంటంటే గొంగట్లో అన్నం తింటూ అంటారు కదా, ఆ టైప్లో వాళ్ళల్లో వాళ్ళకే అసలు ముందు పడదు, వాళ్ళే అనుకుంటూ ఉంటారు పక్కన వాళ్ళని. వీళ్ళు ఎదుటి వాళ్ళకి తెలియని నిజాలు కూడాను వీళ్ళే వీళ్ళ ఆవేశంలో వీళ్ళే బయట పెట్టేస్తూ ఉంటారు. అది మెయిన్ జరిగేది. ఇక ఈ స్పోర్ట్స్ పరంగా చూసుకోండి, మామూలుగా ఎందుకు మూసుకోకుండా చెప్పేవాళ్ళు కూడా, కెమెరామెన్ గంగతో రాంబాబులో చెప్పినట్టు అరువు మీద కూర్చుని సాయంత్రం అయ్యేసరికి అది అదిట ఇదిట క్యూబా అలా చేయకుండా ఉండాల్సింది, అమెరికాలో ట్రంప్ ఎందుకు ఇలా వీసా రిజెక్ట్ చేస్తున్నాడు, అసలు అక్కడ ఉన్న వాళ్ళని ఎందుకు వెళ్ళిపోమంటున్నాడు, ఎంతసేపటికి వలసవాదులు వెళ్ళిపోండి అనే టైప్లో ఎందుకు మాట్లాడుతున్నాడు, అసలు సిరియాకి ఏంటి ప్రాబ్లము, అసలు పాలస్తీన్ గొడవ ఏంటి, నార్త్ కొరియా ఎందుకు ఇలా చేస్తోంది, ఇక ఇదన్నమాట. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ప్రతిదాన్ని విమర్శించడమే. అలా చేయకుండా ఉండాల్సింది మోదీ, ఇలా చేయకుండా ఉండాల్సింది రాహుల్ గాంధీ అనుకుంటూ, వీళ్ళేం చేయగలరు అంటే అసలు ఏమీ లేదు, కేవలం ఇలా కబుర్లు మాత్రమే చెప్పగలరు. ఇవన్నీ కూడా పనికిరాని విమర్శలు, ఇది ఎవ్వరికీ పనికిరావు. అది వాళ్ళకే కాదు, ఏ కన్స్ట్రక్టివ్ వేలోనూ ఎవ్వరికీ అసలు అవసరం లేనటువంటి ఒక విషయం అని. మనం ముందు మన దగ్గర జరుగుతున్న వాటిల్లో, మన లైఫ్లో ఏం జరుగుతుందో వాటిని మనం ముందు అర్థం చేసుకుని కంట్రోల్లో పెట్టుకుంటే చాలు. వేరే దేశాల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థ, కుంభకోణాలు, జర్మనీ, స్విస్ బ్యాంకులు ఇవన్నీ మనకు అనవసరం. అవి చూసుకోవడానికే కదా గవర్నమెంట్ ఉంది, దానిపైన చూసుకుంటుంది. మనం జస్ట్ మన లైఫ్లో జరుగుతున్న వాటిని కంట్రోల్లో తీసుకోగలిగితే చాలు, అది కూడా మనం చేయలేము. ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఎవరన్నా ఎందుకురా ఇవన్నీ మాటలు, నువ్వు ముందు మీ బడ్జెట్ నువ్వు సరిగ్గా వేసుకో, మీ ఇంటి బడ్జెట్ కాస్త సేవింగ్స్ చేసుకో అని అంటే, నువ్వెవరు నన్ను సేవింగ్స్ చేసుకోమని చెప్పడానికి నా డబ్బులు నేను సంపాదిస్తున్నాను, నేను ఖర్చు పెట్టుకుంటానని మళ్ళీ వీళ్ళే ఎదురు దాడికి దిగుతారు. మరి ఇంకా వీళ్ళు దేశ ఆర్థిక వ్యవస్థలు, జీడిపిలు, ఇన్ఫ్లేషన్లు అవసరమా? లేదు, తన ఒప్పుకోరు. ఇది ఈ టైప్లో ఉంటాయి అన్నమాట. విమర్శించాలి ఖచ్చితంగా, కానీ ఎంతవరకు అది మనకు అర్థమైంది ముందు కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఆల్ పాసిబుల్ వేస్లో ఇలా చేస్తే ఎలా అవుతుంది అన్నది ఆలోచించి గవర్నమెంట్ తీసుకుంటున్న స్టెప్స్ ఏంటి, దానికి మన వంతుగా అసలు ముందు మనం ఏం చేస్తున్నాం, వీఆర్ నాట్ ఎ గుడ్ సిటిజన్ అని అనుకున్నప్పుడు ముందు మనం మారాలి. అది లేకుండా నేను ఇలాగే ఉంటాను కానీ వీళ్ళు మాత్రం ఇలా చేయకూడదు అని అంటే అసలు కుదరదు. ఫస్ట్ రైట్స్ని మనం ఎంజాయ్ చేయాలి అని అంటే ముందు మన డ్యూటీస్ మనం ఫుల్ఫిల్ చేయాలి కదా. ఇవేవి పట్టించుకోకుండా అసలు ఈ దేశంలో ఏం జరుగుతుంది, అక్కడ ఏమవుతుంది, పక్కన వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అని కూడా మనకే కావాలి. మన చుట్టాల్లో ఎవరు ఎలా ఉన్నారు ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండర్ ది స్కై. ఏదో కాదేది కవిత కనర్హన్ లాగా విమర్శించడానికి మనకు ప్రతీదీ కావాల్సిందే. ఇక ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు వాటికి సంబంధించిన విమర్శ ఇంకా మామూలుగా ఉండవు. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే వీళ్ళకి ఏం వస్తుంది వాటి వల్ల. వాళ్ళిద్దరూ ఫ్రెండ్సే, వాళ్ళ ఇండస్ట్రీలో చక్కగానే ఉంటారు, ఎటు తిరిగి వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం కొట్టుకుంటారు కేవలం విమర్శల వల్ల. ఒక్క పూటలో ఏమో హిట్ వచ్చేసింది అని ఫేక్ రికార్డ్స్, అయితే డిస్లైక్స్ యూట్యూబ్లో ఈ మధ్య డిస్లైక్స్ పెట్టడాలు, ఇవన్నీ వీటి ప్రభావమే. డైరెక్ట్గా విమర్శించలేరు అలా అని చెప్పి వాళ్ళ అంటే హీరో సినిమా ఫ్లాప్ అయిందని ఒప్పుకోలేరు. ఇలా ఇవన్నీ అర్థం లేని పనులు, అర్థం లేని విమర్శలు. ఒక విమర్శ చేశాము అంటే అది మనకి ఒక గుర్తింపు ఉండాలి ఫస్ట్. నెక్స్ట్ అవతలి వాళ్ళకి ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఉపయోగపడి వాళ్ళ కెరీర్కి రేపొద్దున వాళ్ళు మారి ఇంకొంచెం హైట్స్కి వెళ్ళేటట్టుగా ఉండాలి. ఈ రెండు కానప్పుడు, ఇద్దరు కనుక కరెక్ట్గా ఒక ట్రాక్లో లేనప్పుడు ఏ విమర్శ కూడాను కన్స్ట్రక్టివ్ వేలో వెళ్ళదు, డిస్ట్రక్టివ్ వే తప్ప. సో మనము మంచి క్రిటిక్గా ఉందాం, మంచి పనులే చేద్దాం. ఇదండి ఇవాళ చిత్రం బళ్ళారేవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం బళ్ళారేవి చిత్రంలో మరో మంచి విషయంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బళ్ళారేవి చిత్రం కార్యక్రమం నవంబర్ 9, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
You are listening to Mind Media, the voice of India.